श्रीगुरुगणपतिवाणीहयकन्धरदत्तदक्षिणास्यानां चरणस्मरणम् अविद्याहरणे करणं ममास्तु सच्छरणम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अनन्तशक्तिसम्पन्नममलं कालवेदिनं वन्दे काळीप्रसादं मत्कामितार्धप्रदं गुरुम्। सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहम्। ॐ श्रीगुरुभ्यो नमः। సర్వేభ్యో మహాభక్తేభ్యో నమ. భక్తులందరిలో ప్రకాశిస్తున్నటువంటి సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతునికి శిరస ప్రణమిల్లుతూ, చాలా అకాలమైనది, అందరికీ అనుకున్న సమయానికి అంటే రాలేకపోవడం, ఇంకో చోట ప్రోగ్రాం ఉండడంతో ఆ ప్రోగ్రాం ముగించుకొని బయలుదేరి రావడంతో మధ్యలో కొంచెం అవాంతరాలు. మీరందరూ అమెరికాలో ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ను గురించి మీ అందరికీ బాగా అనుభవంగానే ఉండొచ్చు. అదే ఫ్లైట్ టైంకి వెళ్ళాలనుకోండి, తప్పకుండా ఇంకా ముందు ఇంకా ముందే. రాత్రి ఫ్లైట్ అయితే తెల్లారుజామున లేచి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే లక్షలు చూపిస్తాయి అక్కడ. మనం లక్షలు పెట్టి టికెట్ కొనుక్కున్న తర్వాత ఫ్లైట్ మిస్ అవుతామంటే ఊరుకుంటామా? కానీ ఇక్కడ ఏమైందంటే మాకు ఎలాగో ప్రసాదం రెడీగా ఉంటుంది తినడానికి, తర్వాత వచ్చి పూజ చేయించాలి. కానీ ముందు అనుకోలే, అక్కడ కూడా ఒక ప్రోగ్రాం ఉండబట్టి అక్కడ కూడా చాలామంది రావడంతో అక్కడ ప్రోగ్రాం ముగించుకొని బయలుదేరి బయలుదేరడం అయితే మూడింటికే బయలుదేరాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 7:30 అయిపోయిందా, 7:30 అయిపోయింది. కాకపోతే ఒకటి ఉన్నది, మనం భోజనం అనేటువంటిది, టిఫిన్ అనేటువంటిది, కాఫీ అనేటువంటిది ఒకవేళ సమయానికి మనకి దొరకలేదనుకోండి, ఆ తర్వాత అయినా ఆ ప్రేరణ తినాలి తాగాలి అని మనం దానికోసం వెతుకులాడుతున్నాము. అది దొరికిన తర్వాత తక్కువ తింటామా ఎక్కువ తింటామా? ఎక్కువ తింటాం. ప్రొద్దున్నీ నేను కాఫీ తాగల అని మనం ఒక 2 కప్పులు తాగినా కూడా, ఎవరన్నా 2 కప్పులు తాగినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లే. అలాగే టిఫిన్ కూడా తినడానికి ప్రొద్దుట సమయానికి టిఫిన్ తినలేదు కాబట్టి మనకి దొరికిన సమయానికి రోజు ఒక్కటి తింటామేమో, లేట్ అయితే 2 రకాలు 3 రకాలు కొట్టేస్తాం అక్కడ దొరకాలే. కానీ ఇవన్నీ కూడా మన సైకలాజికల్ ఫీలింగ్ ఇదంతా. అంతేగాని లోపలేమీ ఎక్కువ ఖాళీ ఏం లేదు, ఇదంతా మనం చిన్నప్పటి నుంచి చేసుకున్న అలవాటు. మరి వాటికి ఎలా చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక భగవంతుని యొక్క పూజా కార్యక్రమంలో మనం కొంచెం లేటుగా మొదలుపెట్టినా మనం భగవంతుడి దగ్గర మనం ఎందుకు తగ్గించుకోవాలి? మనకేం తక్కువ వాళ్ళమా మనం? భగవంతుని కైంకర్యం మనం చేసేటువంటి అప్పుడు భగవంతుణ్ణి మనకన్నా గొప్పవాడని అక్కడ కూర్చోపెట్టాం కానీ భగవంతుడు మనని ఎంత నమ్మాడు అంటే మనం ఏం చేస్తున్నా ఆయన ఆనందాన్ని పొందుతుంటాడు. అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది దండ పెట్టాం, పూలు కొంచెం అలా అలా పెట్టుకున్నాం, సమయం అయిపోయినా కూడా కాస్త అలంకారం బాగా చేసుకున్నాం. మనం దేవుడు ఇంకా నవ్వుతూ చూస్తాం చూడండి, కోపంగా ఏం చూడం. కొంచెం ఉడుకుమొత్తనం వస్తుంది ఎప్పుడు తెలుసా? భగవంతుడు మనం పెట్టినటువంటి పువ్వు పాడేసుకున్నాడు అనుకోండి 4 సార్లు, అప్పుడు మన మొహకవళికల్లో కొంచెం తేడా వస్తుంది. ఏమయ్యా నువ్వు కూడా అల్లరి నేర్చుకున్నావా అని అనకుండా ఉంటామా? ఆ స్వతంత్రం మనకే ఉంది భగవంతుడి మీద. ముందల మానవులు అది అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే గుళ్ళో ఉండేవాడు, లేకపోతే గూట్లో ఉండేవాడు, మనం ఏదో చాలా దూరంగా ఉన్నాం భగవంతుడికి అనుకుంటే తత్తిమావన్నీ దగ్గర అవుతున్నాయా. భగవంతుడికేమో ఎక్కడో ఈడ్చి కొట్టినట్టు మనం దూరంగా ఉంటామా? ఎందుకు ఉంటాం మనం? భగవంతుడు మన అందరి ఎడలా ఉండి సర్వవ్యాపకం అంటే దేనికండి? సర్వవ్యాపకం అంటే దేనికి పేరు వచ్చింది? అంతటా ప్రకాశిస్తున్నాడు అనేటువంటి వర్డ్ దేనికి ఉంది? ఆలోచించండి. మీరు నమ్మిన భగవంతుడికి ఉంది. మీరు ఏ భగవంతుని విశ్వసించండి, ఏ భగవంతుని ప్రార్థించండి, మీరు భగవంతుని మార్చుకొని అవసరం, రూపం మార్చుకొని అవసరం లే, గురువులు మార్చుకొని అవసరం లే, కానీ నమ్మిన పాదం ఎటువంటిది అంటే సర్వవ్యాపకం. సర్వవ్యాపకం ఇప్పుడు ఆకాశవత్ అంటాం, ఆకాశం సర్వవ్యాపకంగా ఉంది, అన్నిటికన్నా గొప్పది. కానీ మీకు సైన్సు లోపలికి విచారణ చేస్తున్నారో లేదో, పంచీకరణ అంటారు దాన్ని వేదాంతంలో. సర్వవ్యాపకంగా ఆకాశం ఉంటే మనకి పంచమహాభూతాలు ఆధారమై ఉన్నాయి. ఎక్కడా ఈ ప్రపంచానికి ఆధారం పంచమహాభూతాలు, మన జీవితానికి కూడా, మన దేహధరించడానికి కూడా కారణం పంచమహాభూతాలే. భగవంతుడు పంచమహాభూతాలని సృష్టించి మళ్ళా పంచమహాభూతాలతో అన్ని అంశాలు కలిస్తే కానీ మనకి దేహం తయారవ్వడం. తిరిగి భగవంతుడు కూడా అన్నాడు, ఎలా పంచమహాభూతాలని నేను తీసుకొని ఏది అవతారాన్ని ధరించి వచ్చాను అని మనకి భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. అందుకని పంచమహాభూతాల్లో అన్నిటికన్నా గొప్పదైంది ఏంటి పంచమహాభూతాల్లో? ఆకాశం. ఆకాశం సర్వవ్యాపకం కదా, ఫ్లైట్లో వెళ్ళినా ఆకాశమే అంటున్నాం, భూమి మీద ఉన్నా కూడా బయటికి వెళ్ళి ఆకాశమే అంటున్నాం, కానీ ఇల్లు వచ్చేసరికి ఏమంటున్నాం? మా ఇల్లు అంటున్నాం. ఇప్పుడు ఆకాశం ఏమైంది? బయట ఉంటే మహాకాశమైనది, ఇల్లుంటే మఠాకాశము అంటారు. ఏమంటారు దీన్ని? ఇక్కడ కూడా ఖాళీ ఉంది, మఠాకాశం ఇది, ఇది కూడా మఠాకాశం. మనం కొత్త ఇల్లు కట్టుకోవాలంటే మళ్ళా ఇల్లుని తీసేస్తున్నామండి, తీసేస్తే ఏముంది అక్కడ? మహాకాశమే. మళ్ళా ఇల్లు కట్టాము, మళ్ళా మఠాకాశం తయారవుతుంది. మరి మనమున్నాం కదా ఇందులో ప్రపంచంలో, మనలో ఉన్నది ఏ ఆకాశం ఉంది మనలో? మనలో కూడా ఆకాశం ఉన్నది, దాన్ని ఘటాకాశం అన్నాం. దీన్ని మఠాకాశం అంటే ఒక మఠం, ఒక గోడలతో ఉన్నటువంటిది. లేదు గుడికి వెళితే ఏముంది? అది కూడా మఠాకాశమే. కానీ మన ఉపాధి ఉన్నది, ఉపాధిలో కూడా ఆకాశం ఉన్నది. కన్ను రెప్ప వేస్తుంది అంటే మధ్యలో ఆకాశం ఉండబట్టే, బిగుసిపోతే కన్ను రెప్పలా వేస్తుంది, ముక్కులో ఖాళీ ఉండబట్టే గాలిని పీల్చగలుగుతున్నాం. ఏముంది అక్కడ? ఆకాశమే. నీ గొంతులో ఆకాశం ఉన్నది, ఖాళీ ఉన్నది, అందుకనే మాట్లాడగలుగుతున్నాము, తినగలుగుతున్నాము, మింగగలుగుతున్నాము. పొట్టలో కూడా ఆకాశం ఉన్నది, ఖాళీ ఉంటేనే వేస్తున్నాం ఒకదాని మీద ఒకటి. ఆకాశము సర్వవ్యాపకమయ్యుండి ఎక్కడ ఏది దేనిని సృష్టించాలో భగవంతుడు అలా సృష్టిస్తే ఇదంతా కూడా ఇన్ని విధాలు మాట్లాడుకుంటూ ఆకాశం సర్వవ్యాపకం అన్నాం. ఆకాశంలో ఒక ఏది, ఆకాశం ఒక 100% అయితే దాంట్లో 50% వాయువు ఉన్నది. మనకి ఆకాశంలో సగం వాయువు వ్యాపించి ఉన్నది. చూడండి, కొంతవరకు వెళ్ళేదాకా మనకి వాయువు ఇదే తోడ్పడుతుంది. కొంత పరిధి దాటిన తర్వాత వేరే గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అందరూ ఆక్సిజన్ పట్టుకెళ్తున్నారు చూడండి. అక్కడ మనకి కావలసినటువంటి గాలి అక్కడ దొరకట్లా, వాయువు అక్కడ దొరకట్లా, అందుకని పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. అంటే ఆకాశం అనంతమే కానీ ఆకాశంలో 50% మాత్రమే ఉన్నది వాయువు. ఆ వాయువు మనలో కూడా ఉంది. వాయువు మనం బ్రతుకుతున్నామంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులే కాకుండా దానికి ఉపవాయువులు కూడా ఉన్నాయి. అసలు ఇదేది అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అది ఎప్పుడు మొదలవుతుంది? మనకి అమ్మ కడుపులో ఉన్నప్పుడు మొదలవుతుంది. అమ్మ కడుపులో 6 నెలలకి శరీరం అంతా తయారైన తర్వాత అప్పటి నుంచి ఒక్కొక్కటి మనకి అమ్మ తల్లి కడుపులో మొదలైతే అది మనం బయటకు వచ్చేసరికి మనకు తెలుస్తుంది. పొట్ట ఆడితే గాలి ఆడినట్టు, ముక్కు దగ్గర చేయబడితే గాలి ఆడినట్టు. వాయువు ఆ విధంగా ఉన్నది. వాయువు 50% అంటే వాయువుని మళ్ళీ 100% తీసుకుంటే దానిలో 50% ఏమున్నది అంటే అగ్ని ఉన్నది. అగ్ని మనకి చూడండి, అగ్నికి 2 ఉన్నాయి స్వభావాలు. వేడనేటువంటిది ఉన్నది, వెలుగు అనేటువంటిది కూడా ఉన్నది. ఇది అగ్నికి. అగ్ని ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తోంది? బయట ఆకాశంలో అగ్ని ఉన్నది, ఆకాశంలో అగ్ని ఉన్నదిగా, వేడి ఉన్నదిగా. మనకి ఇప్పుడు ఇంత వేడిగా ఎందుకుంది? ఇవాళ ఏంటి ఏంటో చాలా హైయెస్ట్ టెంపరేచర్ అట. నువ్వు ఇంగ్లీష్లో చెప్తే అట్ట కుదురుతుంది నాకు. బాగా వేడిమి కలిగించినటువంటి అధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి రోజు ఎక్కడ? శాన్ ఫ్రాన్సిస్కోలో. మరి ఈ ఉష్ణము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ మనం అనుభవిస్తున్నాము? మన ఇంట్లో ఏసీ ఉంది, లోపలికి వచ్చేసరికి అమ్మయ్య అనుకుంటున్నాం. మనం బయట వాయువులో తిరిగేసరికి కారులోంచి ఇంట్లోకి వచ్చే లోపల బబ్బబ్బబ్బ కాళ్ళు కాలిపోతున్నాయి, పిలుద్దాం ఉంటే వేడి గాలి వస్తుంది. ఆ వేడి ఎంత, ఆ వేడి మనకి చాలా అవసరం. మన జీవితం ఉన్నందుకు మనలో ఇవన్నీ కూడా సమపాళలో ఉంటేనే మన జీవితం సజావుగా నడిచిపోతుంది. వేడి ఏది, వెలుగు అనేటువంటిది ఎప్పుడు ఉన్నది. కానీ మనకి వెలుగు రాత్రి పగలు ఎలా తీసుకొచ్చింది అంటే మన భూమి అనేటువంటి గోళమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం చేత సూర్యుడి చుట్టూ భూమి తిరిగేసరికి 360 రోజులు అవుతోంది. కానీ తన చుట్టూ తాను తిరగడమే భూమి జరిగినప్పుడు మనకు 1 రోజు అవుతుంది, 24 అవర్స్ అవుతుంది. అందుకని మనము సూర్యుడి వైపు తిరిగినప్పుడు పగలు అనుకుంటున్నాము, తిరోగమం అయినప్పుడు రాత్రి అనుకుంటున్నాము. అందరికీ తెలుసు మీ అందరికీ అదంతా. అందుకని వేడి, ఆ వేడి మనలో ఎలా ఉంది అంటే కాళ్ళు చల్లబడిపోయినటువంటి అనుమానమే, పాదాలు చల్లబడిపోయినట్టే అనుమానమే. అందుకని ఇది స్నోలో కూడా గబగబా ఉత్తకాలతో నడవరు, నడిస్తే ప్రాణానికి భంగం అని అంటే అందరూ తట్టుకోగలరు అని చెప్పలేం. కొంతమందికి కొన్ని అవస్థలు. అందుకని మన అరిచేతులేంటి అరికాళ్ళేంటి ఎప్పుడు వేడిగా ఉన్నాయో లేవో, ఎందుకంటే బాగా అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు అరికాళ్ళు అరిచేతులు ఇవన్నీ చల్లబడిపోతాయి. ఇక ఏది కన్ను కనిపించదు, చెవి వినిపించదు, ఇవన్నీ వాటి స్థానాల నుంచి తప్పుకుంటాయి. తప్పుకునేసరికి మనకు అదే గుర్తు, ఏది మెల్లగా నిష్క్రమిస్తోంది ప్రాణము అని. అందుకని అగ్ని ఆ విధంగా మనకి ఉపయోగపడుతోంది. దానిలో మళ్ళీ 50% ఏమైంది అంటే జలం ఉంది. ఆ జలం మనలో కూడా ఉంది. జలం ఎంత అవసరం అండి మనకి? కంటిలో తడి ఉంది కాబట్టే గుడ్డు తిరుగుతుంది, ముక్కులో తడి ఉంది కాబట్టే ప్రాణవాయువు సజావుగా. ముక్కులు ఎండిపోతే ఏమవుతావు? ముక్కులు ఎండుకో ఎండిపోయి నేను దానికి ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నాలుక మీద చూస్తే ఉంటుంది, తడి ఉంటుంది. ప్రతి ఇంద్రియానికి తడి ఉందండి, తడి లేకపోతే అక్కడ జరుగుబాటు లేదు. అంతేకాదు ఇప్పుడు వేలు తగలబెట్టి యోగాకి వెళ్ళి తెచ్చుకునేదేంటి? లోపల నిండిపోయిన లోపల ఉన్నటువంటి నీటిని బయటికి తీసుకురావడం కోసం. చెమట పోయకపోయినా మళ్ళీ చెమట ఎక్కువ పోసినా కష్టమే. మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉన్న చోట గబుక్కున చెమట పోసింది అనుకోండి, అమ్మో షుగర్ తగ్గిందేమో అని మళ్ళీ ఎవరి అనుమానాలకు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని నీరు అనేటువంటిది కూడా మనకు ఆధారమైంది. ఆఖర ఉన్నటువంటిది పృథ్వీభూతం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివి. ఇవి పృథ్వీ పాతి పెడితే మట్టి అవుతుంది. ఇది లోపల చైతన్యం తప్పుకున్న తర్వాత అందరూ పాతి పెడతారు కదా. పాతి పెడితే అవి అలాగే ఉంటే ఇప్పటికి మనం బ్రతికే వాళ్ళమా? ఆ పాతి పెట్టిన తర్వాత ఈ దేహం ఏమవుతుంది? మట్టి అయిపోతుంది, పృథ్వీభూతం. అంతేకాదు ఇంకా సూక్ష్మంగా స్నానం చేసిన తర్వాత బాగా ఫారం సోప్ పెట్టి రుద్దుకుని మరి స్నానం చేస్తాం కదా, తుండు కొత్తది పెట్టుకుంటారు, 4 రోజులకో 2 వారాలకో మళ్ళీ తుండు ఉతకడానికి ఇస్తారు. ఎందుకు? మీరు స్నానం చేశారు, స్నానం చేసిన తర్వాత ఉతికిన టవల్తో మనం ఒళ్ళు తుడుచుకున్నాము, దాన్ని ఉతకాల్సిన అవసరం ఏంటి అంటే చిన్న లాజిక్ ఉంది అక్కడ. మనం స్నానం చేస్తున్నాం కానీ అంత శుద్ధంగా స్నానం చేయటం, స్నానం చేస్తున్నాం, సబ్బు కూడా పెట్టి సబ్బు నరగదీస్తున్నాం, కానీ సరిగ్గా నీట్గా దానికి ఉన్నటువంటి మట్టిని శుభ్రంగా మనం తుడుచుకోలేకపోతున్నాం. అది దేనికి అంటుతోంది అంటే గట్టిగా పడే తుడుస్తావు కదా తుండుతో, తడి లేకుండా నీ స్నానం చేసినప్పుడు నానుతోంది, తుండుతో తుడిచినప్పుడు తుండుకి మట్టి అవుతోంది. అందుకే 4 రోజులకో 2 వారాలకో అది కంపొస్తూ ఉంటుంది, తుండు కంపొస్తుంది. అందుకని వెంటనే మనం తుండు అలా మార్చుకుంటాం, ఉతుక్కుంటాం. అంటే ఏంటి, పృథ్వీభూతం మనతో పాటుగా అలా ఉంటుంది, మన లోపల నుంచే వస్తుంది. కానీ బయట నుంచి, బయట నుంచి అంటుకోవడమే కాదు లోపల నుంచి కూడా మట్టి వస్తుంది మనకి. అందుకని అలా పృథ్వీభూతంతో మన దేహం తయారైంది. ఇలా పంచమహాభూతాత్మకంగా భగవంతుడు సృష్టించి మనకి ఇప్పుడు ఎందుకు పూజ చేస్తున్నాం మనం అంటే ఆయనకి తోచకాదు. దేవుడికి ఏం తోచదా మనం పూజ చేయకపోతే? చేసినా ఆయనకు ఒకటి, చేయకపోయినా కూడా ఒకటి, ఆయన ఏం చెప్పాడు, అందరినీ చూస్తూ కరుణిస్తూనే ఉంటాడు. కానీ మనం పూజ చేయడంతో మనకి ఒకలాంటి ఒక ఏది ఇంటికి ప్రశాంతత వస్తుంది, మనసుకు ఒక తృప్తి కలుగుతుంది, మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది మనకి. ఇది బజార్లో మీరు 1,00,000 పెట్టి కొనండి వస్తుందేమో, షాపులకు వెళ్ళి 100,000 కోట్లు తగలబెట్టి మీరు ఏ వస్తువుని ఎందుకు కొనండి, కానీ ఈ ప్రశాంతత రాదు. నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి, ఏదో ఒక ఆచార్య దేవుణ్ణి, ఒక గురువులనో లేకపోతే దేవుణ్ణో నువ్వు పూజ చేసి ఒక పారాయణ చేస్తావు, మనసు నిలిపి ఏకాగ్రతగా చేసిన దానికేను, మనసు ఎక్కడో పెట్టిన ఈ పారాయణ అయిపోతే చాలు నాకు అనుకున్న దానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలామంది పారాయణ ఎంత తొందరగా అవుతుందని అడుగుతారు కొంతమంది, అమ్మా లలిత సహస్రనామం పారాయణ చేయాలి మరి అందరం కలిసి చేస్తే బాగుందండి, నువ్వెంతసేపు చేస్తావు, నువ్వెంతసేపు చేస్తావు, నాకెంత ఈజీగా 8 నిమిషాలు అంటారు ఒకళ్ళు కొంతమంది. అంటే మనం టైంని లెక్కేసుకుంటున్నామా? అమ్మవారి మహామంత్రాలని చదువుకుంటూ మనం టైంలో ముడిపెడదామా? లేదు, మహాత్ములు చెప్పారు జపం చేయి, జపమాల చేతిలో ఉండుగాక, ఏదో ఒక పూస దగ్గర మన మనసు నిలిచిపోవాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇటువంటి వాడు శివుడు అంటే మంగళస్వరూపుడు, అంతరా ప్రకాశించేటువంటి దేవుడు. ఆయనకి రూపనామాలు లేవు, రూపం ఉందా అంటే లింగాకారం, కానీ లేదా అంటే లింగాకారం, ఉన్నదా అంటే మళ్ళాగా ముఖం కళ్ళు అవేం కనిపించడం అక్కడ. అందుకని అక్కడ వాసుదేవ కష్టపడి వచ్చావు అనుకో మొత్తానికి. అందుకని అక్కడ ఆకారం ఉన్నది, కానీ ఎందుకు ఆకారం కావాల్సి వచ్చిందంటే మనం రికగ్నైజ్ చేయడం కోసం, మనం గుర్తించడం కోసం. మనకు ఒక ఆకారం లేకపోతే మనం ఎలా పూజ చేసుకుంటాం? మన కోసమే భగవంతుడు ఒక రూపాన్ని ధరించి వచ్చారు, లేకపోతే ఆయన రూపనామాలు లేవు, ఆయన అనంతంగా ప్రకాశిస్తున్నాడు మనకి. దేవుడింట్లో ఉంటేనే కరుణించడు, నువ్వు వంటింట్లో ఉన్నా కూడా నేను కాపాడుతూ ఉంటాడు, నువ్వు బయటికి కారేసుకు వెళ్ళినా కూడా నేను రక్షిస్తూనే ఉంటాడు, నేనున్నా నీకేం భయం అని. అందుకని ఏ పని చేస్తున్నా భగవంతుని తలుచుకోవాలి అనేది, ఏదో ఒక దేవుణ్ణి. మీకు ఏకాగ్రత కుదరాలి, నమ్మకం అక్కడ, నమ్మితే బంగారు పిచ్చుకే, నమ్మకపోతే ఇప్పుడు. అందుకని మనం ఏంటంటే ఒక పూజ చేస్తున్నామంటే ఒక తృప్తి కలుగుతోంది, ఆ ఇంటికి ఒక ప్రశాంతత వస్తోంది. ఎంత వండుకు తిన్న తర్వాత వచ్చేదేంటి, మల విసర్జన చేసి ఇంతేనా బ్రతకంటే? ఒక దేవుడి దగ్గర ఒక పూజ చేసేసరికి మనకు అక్కడ ఉన్న విలువ తెలుస్తోంది. ఈ మిషన్ నడుస్తున్నాడండి ఆయన, మనం తినడలా తినే శక్తిని ఇచ్చాడు. తిన్నది ఎటు ఎలా బాగుందో లేదో కూడా తెలిసేటువంటి రుచిని నాలికకి ఇచ్చాడు మనకి, జ్ఞానేంద్రియాలు అన్నారు వాటి ఇచ్చి ఇది బాగుంది అంటున్నాం. బాగుంది అన్నదాన్ని ఇంకొంచెం తింటే పర్వాలేదు ఆరోగ్యానికి అనుకుంటే, ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా ఆలోచించి బాగుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం. లేదు ఇది కొంచెమే తీసుకోవాలి అనుకుంటే దాన్ని కొంచెమే తీసుకుని, ఇవన్నీ లోపలుండి మిషన్ ఆడిస్తున్నాడు. ఎవరు ఆడిస్తున్నారు? మన కన్న తల్లిదండ్రులు అప్పుడెప్పుడు కనేశారు, కానీ మన ధర్మాన్ని మనం నిర్వర్తించమని ప్రపంచంలోకి వదిలిపెట్టారు. వాళ్ళని రక్షించిన భగవంతుడే మనని కూడా రక్షిస్తున్నాడు. అటువంటి భగవంతుని యందు మనకి ఏం కావాలి అంటే కేవలము పూజ సామాన్లు తెచ్చి ప్రసాదాలు తెచ్చి నేను దేవుడికి పూజ చేస్తున్నానంటే ఆయనకి అంతటితో ఆయనకి తృప్తి లేదు, మనం చేసుకుంటున్నామంతే. మామూలుగా వండుకొని తినే బదులు కాస్త వండిన తర్వాత భగవంతుడికి కాస్త చూపించి తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. అలాగే భగవంతుడు మనం అక్కడ భగవంతుడికి కావలసింది ఏంటంటే నిష్కల్మషమైనటువంటి మనస్సు కావాలి, కళంకరహితమైనటువంటి ప్రేమ కావాలి. అక్కడ అవసరార్థ ప్రేమలు కాదు భగవంతుడికి కావలసి. అటువంటి ఇది పరిపూర్ణమైనటువంటి ప్రేమని భగవంతుని యందు చూపిస్తున్నామేమో. ఎవరి మనసు ఎట్లా ఉంటుందో, ఎవరి ఆచరణ పద్ధతులు ఎలా ఉంటాయో అక్కడి నుంచి పొందేది కూడా అంతంత మాత్రమే. ఇంకెవరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన తప్పు మననే మనమే గుర్తించడం చాలా తేలిక. ఒకసారి వెనక ఆలోచించుకుంటే పారాయణ ఎలా చేశాము, పూజ ఎలా చేశాము, పూజ కోసం ఎంతసేపు సర్దుకున్నాము, పూజ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత తొందరగా పూజ అవుతుందని చూసాము. ఇవన్నీ మన లక్షణాలే, మానవ లక్షణాలు. అందుకని భగవంతుడు ఎలా, అందుకని తపస్సంపన్నులు ఎప్పుడు వారు పూజని కొంచెంతో వదిలిపెట్టలా వారి జీవితం అంతా తపస్సు చేసి ధారణ చేశారు. అందుకని ఎప్పటికప్పుడు మనం ప్రపంచంలో సంచరిస్తున్నప్పటికీ కూడా భగవంతుడికి ఎంత చేయగలుగుతున్నాం. ఇంతేకాదు భగవంతుడికి కొన్ని ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి. మనకి భక్తి యోగం చెప్తుంది భగవద్గీతలో, ఆయన చెప్తుంటాడు అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ్చప్పుడు. అందరికీ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఊరికి ఇంటికి తన వాళ్ళకి అందరికీ దూరమైన ఫ్రెండ్స్కి దగ్గరయ్యి చాలా ఏది ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ మిత్రత్వం అనేటువంటిది మనం సొంతంగా పెట్టుకోవాలా. భగవంతుడి గుణగణాల్లో మిత్రత్వం ఉంది అక్కడ. అద్వేష్ట సర్వభూతానం, సర్వభూతముల యందు కూడా ద్వేషం లేనటువంటి వాడు. మైత్రహ అక్కడ ఉన్నది రెండో అంటే మిత్రత్వం కలిగినటువంటి వాడు. ఇదే మిత్రత్వాన్ని సూర్యోపాసన చేసేటువంటి సమయంలో సూర్యుడికి ఏముంది, మిత్ర రవి సూర్య భాను ఖగభూషణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమ. ఎంత దగ్గరైపోతున్నాడు, మనకు అందుబాటులో ఉన్నాడా సూర్యుడు? మనకు అందుబాటులో లేడు, కానీ ప్రత్యక్ష పరమేశ్వరుడు. ప్రొద్దుట లేస్తే మనం దండం పెట్టుకోవడానికి ప్రత్యక్షంగా కనిపిస్తుంటారు, ఆరోగ్య ప్రదాత. ఆయనకి మొదటి పేరే ఏముంది అక్కడ, మిత్ర. మనం వారిని ఇది వారి ఉపాసన చేయడంలో ఉంది, ఉపాసన చేస్తే ఆయన మిత్రుడైపోతాడు మనకి. ఎన్నో విషయాలు మేము చూస్తుంటాం, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటే గబుక్కున ఏదో గాలి వస్తుంది, బాణ కురిసెట్టుగా ఉంటుంది, అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఒక్కసారి మనం సూర్యుడిని ప్రార్థిస్తే ఆయన దయ మనకి మళ్ళీ ఆ కార్యక్రమం అయ్యేంత వరకు అలాగే చూస్తుంటాడు, ఆయన చల్లవరిచి చూస్తుంటాడు. కార్యక్రమం అవగానే మనకి అక్షతలు వేసినట్టు వేస్తాడు, ఆయన నాలుగు చుక్కలు కురిపిస్తాడు. మొన్న కూడా ఎక్కడో జరిగింది ఈ మధ్య, అదే ఏ ఊరు వెళ్ళొచ్చాం మనం, పోర్ట్లాండ్లో కూడా అదే జరిగింది. పోర్ట్లాండ్లో కూడా బయట ఓపెన్ మీటింగ్ పెట్టారు. అక్కడ పెట్టేసరికి వచ్చింది ఏది అంటే వర్షం మూసుకొచ్చింది, కానీ ఇక్కడ బోధ జరుగుతూ ఉంటే సత్సంగం జరుగుతూ ఉంటే నాయన మనకి అడ్డు రాలా. ఎప్పుడైతే పూర్తి చేసి ప్రార్థన అనేది చేయిస్తున్నానో నాలుగు చుక్కలు అలా అలా కురిచేసి మళ్ళీ ఊరుకున్నాడు. మళ్ళీ భోజనాలకి లోటు అవుతుంది కదా, అందరూ మళ్ళీ అక్కడే భోజనాలు చేయాలి. అంటే చూడండి భగవంతుడు మనకి అనుక్షణము మన వైపు చూస్తూనేవాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది కనురెప్పైన పడటం ఆలస్యమవుతుందేమో, కానీ భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మాత్రం ఎప్పుడూ ఆదామర్చి ఉన్నాడు. మన ఎందు అంత కరుణ కలిగి ఉంటాడు భగవంతుడి. ఆ తర్వాత మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ డిస్ప్రెస్ అయిపోయిన తర్వాత పెద్ద వర్షం కురిసింది. అదేమనుకున్నారు కార్యకర్తలకు ఎలా ఉంటుంది అక్కడ, అమ్మ భగవంతుడి అనుగ్రహం, అమ్మ చాలా ఇష్టపడ్డాడమ్మా, భగవంతుడే మనకి ఇంత అనుగ్రహం చూపించాడు. అందుకని చాలు మనకి ప్రపంచంలో మన జీవితంలో ఇటువంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి భగవంతుడి అనుగ్రహం పొందిన. కాబట్టి మనకి కాలం కొంచెం అకాలమైనప్పటికీ కూడా నేను ఎలా చేయించగలనో ఎట్లానో ఏంటో అనుకుంటూ వచ్చాం, కానీ స్వామివారు మన ఎడల ఉన్నారు కాబట్టి వాళ్ళతో కాస్త పూజ చేయించడం అనేది, వాళ్ళు పెట్టుకున్నందుకు పూజ చేయించడం అనేది జరిగింది. అలాగే మీ అందరితో కూడా మరి వచ్చినందుకు చుట్టాలు అందరూ వస్తే ఏం చేస్తారమ్మా? భోజనాలు పెట్టేసి కూర్చుంటారా? ఎవరైనా బంధువులు వస్తే ఏం చేస్తారు? హాల్లో కూర్చుని అచ్చడా ముచ్చడా మాట్లాడుకుంటారు కదా. మీ మేనమా బాగున్నాడా? నీకేం ఉద్యోగం వచ్చింది? జీతం ఎంత వస్తుంది ఏంటి? లేకపోతే నువ్వు ఇల్లు కట్టావా? ఆతిల్లా కొత్తిల్లా? ఇవన్నీ బోళ్ళని మాట్లాడుకుంటారు కదా. ఏది బంధువులు వస్తే మరి మనది ఆత్మబంధుత్వము, మనందరం కలిసినప్పుడు ఏ మాట మాట్లాడుకోవాలి? ఏ మాట మాట్లాడుకోవాలి? భగవంతుని గురించి మాట్లాడుకోవాలి. సత్యం అనేది మారదెప్పడు, అసత్యానికి మార్పు ఉంది. అసత్యం అనేటువంటిది మాటి మాటికి మార్పు వస్తున్నటువంటి ప్రపంచము అసత్యం. కానీ ప్రపంచానికి ఆధారమైన పరమాత్మ మాత్రం సత్యమయ్యే ఉంది. మన దేహానికి చాలా మార్పులు వచ్చింది, అమ్మ కడుపున పడ్డప్పటి నుంచి ఇప్పటికీ మనలో చాలా మార్పు వచ్చింది. కానీ మనలో ఉన్న ఆత్మ అనే చైతన్యానికి మార్పు లేదు. కాబట్టి సత్యము, కానీ బయట ఉన్నటువంటి ఉపాధులు అసత్యం, మార్పుతో కూడి ఉన్నటువంటి. కాబట్టి అటువంటి సత్యాన్ని మనం ఆశ్రయించాలి, సత్యాన్ని గుర్తించాలి. అటువంటి సత్యమైనటువంటి జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. అదే మనకి శాశ్వతం. కానీ ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చాము, మళ్ళీ మేము బయలుదేరి వెళ్ళాలి కదా. అందుకని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా థ్యాంక్స్ మా ఇంటికి వచ్చినందుకు, పూజ చేయించినందుకు అంటున్నాడు. ఎవరి కోసం చేయించను? తన కోసం కాదు, దేవుడు కావాలి కదా. దేవుడిని అర్చించే వాళ్ళకి నాకు కూడా ఎక్కడన్నా కొంచెం చోటు ఉంటుందేమో చూసుకుంటూ ఉంటా. ఎందుకంటే పూజ చేయించమంటారా, నాలుగు ముక్కలు చెప్పమంటారా, కాస్త పాడుకుందామంటారా? మా బిజినెస్ ఇది తప్పకుండా. గురుదేవులు ఇచ్చారు అనుకోకుండా అందరం గురుబిడ్డలమే. ఒక భగవంతుని సంతానం మనమంతరం అయినప్పుడు మనం వదిలిపెట్టేసి ఎలా ఉంటాము? తప్పకుండా చేయించుకుంటారు. కాబట్టి భగవంతుడు మనకి ఆ విషయంగా మనకి అటువంటి సత్యాన్ని గుర్తించేట్టుగా, శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం తప్పకుండా పొందేట్టుగా గురువులు, భగవంతుడు, జగన్మాత మనందరికీ అటువంటి ఆయురారోగ్యశ్వర్యాన్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించి సర్వదా రక్షించుగాక. సుఖీ భవ, సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్రపౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృతర సాస్వాదరని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ. హరి ఓం. అందరికీ తెలుసు, ఇంతకుముందే ఒకసారి వచ్చి వెళ్ళిన దాన్నే, ఇక్కడికి కొత్త ఏం కాదు. కానీ మనకి ఇండియాలో, భారతదేశంలో నంబూరు, గుంటూరు దగ్గర నంబూరు అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ కాళీవన ఆశ్రమం అని మనకి ఆశ్రమం ఉంది. 400 మంది భక్తులు ఉంటాము. అమ్మ ఇట్లా సంచారానికి ప్రచారానికి వచ్చినా కూడా అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అక్కడ నంబూరులో. అదే కాకుండా గురుదేవుల అనుగ్రహంతో 9 చోట్ల మనకి బ్రాంచెస్ వచ్చాయి. హైదరాబాదు, ఏలూరు దగ్గర గుండుగొలను, నిండకొలను, భీమవరం, అలాగే బెంగళూరు, అలాగే జలగాం మహారాష్ట్రలో, తర్వాత ఇప్పుడు కొత్తగా శ్రీశైలంలో, రాజమండ్రిలో కూడా ఉంది. అలాగే శ్రీశైలంలో మనం కొత్తగా మనం ఆశ్రమం కట్టుకుంటున్నాము. అది రేపు 14-15 తారీఖుల్లో అది ఓపెన్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. అక్కడ దేవుడి ప్రతిష్ఠ అది కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అట్లా ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు వచ్చి అందరూ కూడా దర్శించమని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంతేకాకుండా గురుదేవులతో ఇంతకుముందే అమ్మ 82, 84, 88 ఆ ప్రాంతంలో 3 సార్లు స్వామివారితో నేను అమెరికా రావడం జరిగింది. కొన్ని దేశాలు కూడా గురుదేవులతో సంచరించడం జరిగింది. స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడ ఒక ట్రస్ట్ని మనం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అది శ్రీ 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 సమర్థ సద్గురు శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద బాబు ఇంటర్నేషనల్ సత్సంగ్ సొసైటీ అని స్వామివారి నామకరణాన్ని ప్రసాదించారు. అది 1984 అక్టోబర్ 6వ తారీఖు సాయంత్రం 7:34 స్వామివారు నామకరణం చేయటం జరిగింది. అది తర్వాత ట్రస్ట్ మనకి రిజిస్టర్ అయింది. ఈ దేశము, యూకే కూడా ఈ విధంగా, అమ్మ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ దేశము, యూకే కూడా చూసి ఆధ్యాత్మిక ప్రవచనాలను చేస్తూ అందరినీ దర్శిస్తూ వెళ్ళడం జరుగుతుంది. అందరం కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా, అందరిలో ఉన్న పరమాత్మను మనం దర్శించాలంటే ఒక్కరే కూర్చుంటే మనసు నిలవచ్చు నిలవకపోవచ్చు, కానీ కొంచెం సత్సంగము అనేటువంటిది మంచి విషయమే మాట్లాడుకుందాం. చీరల గురించి కాదు మనందరం కూర్చుని మాట్లాడుకునేది, వాచీల గురించి కాదు, ఐఫోన్ల గురించి కాదు మనం కూర్చుని మాట్లాడుకునేది. దేని గురించి మాట్లాడుకుంటే సత్సంగం అవుతుంది? మనలో ప్రకాశిస్తున్న పరమాత్మను గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. దానికి కావలసినటువంటి కాస్త భాగవత భారత రామాయణాది ఇతిహాసాలను మనం ఉపనిషత్తులని భగవద్గీతని మనం తీసుకుంటూ చక్కగా విచారణ చేసుకుంటూ అందరూ ఒకరికొకళ్ళు సత్సంగం అనేది మనం నేర్పుకుంటుంటే మనసుకి శాంతి లభిస్తుంది. మనం ఎన్ని పనులు చేస్తున్నా రాత్రి నిద్రపోతేనే మనకి సుఖంగా ఉంటుంది. ఆకలి కంటే కూడా చూడండి, ఆకలినన్నా త్యాగం చేయగలుగుతాం కానీ నిద్రను త్యాగం చేయలేం. భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ. అందుకని నిద్ర ఎందుకు సుఖాన్ని ఇస్తుందంటే మనస్సుకి ఇంద్రియాలకి డిటాచ్ అవుతోంది. మన మనస్సు ఇంద్రియాలతో డిటాచ్ అయ్యి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటోంది, అప్పుడే మనకు నిద్ర పడుతోంది. లేదు మన ఒక సమస్యతో ఉన్నాం, మనస్సు దానినే ఆలోచిస్తోందండి, నిద్రపో పడుకుంటావు అంతే. నిద్ర పట్టక లేచి మళ్ళీ వెళ్ళి మంచీలు తాగుతావు, సోడా తాగుతావు, కాఫీ తాగుతావు, లేకపోతే ఇంకొకళ్ళు ఫోన్ చేసి నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్తాం. అందుకని నిద్ర అనేటువంటిది భగవంతుడు మనకి ఎలా ఇచ్చాడో జాగ్రత్త అవస్థ అంటే, ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఈ జాగ్రత్తలో మనం నిజ జాగ్రత్తని గుర్తించాలి. మనం ఏంటంటే ఈ జాగ్రత్తలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, నిజ జాగ్రత్తలో నిన్ను నువ్వు గుర్తించగలుగుతావు. మహాత్ములు చేసినటువంటి తపస్సు అది, మహాత్ములు మనకు అందించినటువంటి సందేశం అది. మన గురించి మనం ఎంత సమయాన్ని మనం వినియోగిస్తున్నాం అదే దాన్నే ధ్యానము అన్నారు. మనకు అన్నీ తెలిసి కూడా మనలోకి మనం ప్రవేశించి మనం ఏ పరమాత్మను ఆశ్రయించామో ఆ పరమాత్మ ఎక్కడుంటానన్నాడు భగవద్గీతలో చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి అన్నాడు. అమ్మ కూడా చెప్పింది, ఏం చెప్పింది అమ్మవారి నామాల్లో, అంతర్ముఖ సమారాధ్యాయనమా బహిర్ముఖ సుదుర్లభాయనమహ అని చెప్పింది అమ్మ. అందుకని అంతర్ముఖంగా మనం ఏది అర్చన చేయాలి, అది ఎప్పుడు మన వెంట ఉంటుంది. ఈ పువ్వులు పలహారాలు కావాలంటే కాస్త శ్రమ పడాలి, కానీ మనలోకి మనం వెళ్ళి అమ్మని అర్చించుకోవటంలో నీకు ఏది ప్రసాదిస్తే అదే అమ్మ ప్రసాదంగా ఒక్కసారి భగవంతుని తలుచుకోవటం, దాన్ని నువ్వు తీసుకోవటం ఆహారం, అది ప్రసాదం అవుతుంది. మన భవరోగాన్ని కూడా రూపుమాపుతుంది. అటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం, అటువంటి శక్తిని భక్తిని గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. హరి ఓం తత్సత్.